ఇప్పుడు మీకోసం చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం. స్టే ట్యూన్.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ది హోస్ట్ అండ్ నాట్ నెసెసర్లీ ద బిలీఫ్స్ ఆఫ్ మైండ్ మీడియా. ఆల్ ది మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ట్ ఈజ్ వారెంటెడ్ బై ద హోస్ట్ దట్ ద వర్క్ ఈజ్ దేర్ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ ఆర్ దే హ్యావ్ ఆప్టైన్డ్ ప్రాపర్ పర్మిషన్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ కాంట్రిబ్యూటర్స్ అండ్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్స్. ఎట్ సర్టెన్ టైమ్స్ ద హోస్ మే ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ విచ్ మే బి స్లైట్లీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బయాస్డ్ అండ్ హెన్స్ లిజనర్స్ డిస్క్రెషన్ ఈజ్ అడ్వైజ్డ్.
పరమేశ్వర స్వరూపులైన మైండ్ మీడియా శ్రోతలకు చెరుకు రామమోహన్ రావు నమస్కారములు. మనము ఇప్పటికి కొన్ని దినములుగా ఉపనిషత్ కథలను గురించి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. బ్రహ్మతత్వము, ఆత్మతత్వము మున్నగు వాణిని ప్రశ్నాజవాబు రూపములో వివిధ వ్యక్తులకు మధ్యన జరుగుతూ వచ్చిన సంవాదములను కథల రూపంలో చెప్పుకుంటూ ఉన్నాము. గత దినమున శిలకునికి దాల్భ్యునికి మధ్య జరిగిన సంవాదమును గురించి మనము కొంత దూరము చెప్పుకుంటూ వచ్చినాము. శిలకుడు దాల్భ్యుని జలమునకు ఆధారము ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు దాల్భ్యుడు ఆకాశం వంక చూడటం మొదలు పెడతాడు. ప్రవాహనుడు కూడా తలవంచి దీర్ఘముగా ఆలోచన చేయటం సాగిస్తాడు. ఈ విధముగా ఆ వాతావరణంలో నిశ్శబ్దత తాండవించుతుంది. అప్పుడు దాల్భ్యుడు శిలకునికి ఈ విధముగా జవాబు చెప్పినాడు: మహాత్మా శిలక, ఆ జలానికి ఆధారము స్వర్గలోకము అని నా భావన. ఈ జవాబు విన్న తరువాత శిలకుడు ఒక్క నిమిషము ఆగినాడు. తరువాత దాల్భ్యుని దిక్కుగా చూసి, దాల్భ్య, ఆ స్వర్గము ఏ విధముగా ఆధారభూతమవుతూ ఉంది అన్నది కాస్త నాకు మీరు వివరముగా తెలుపగోరుచున్నాను అని అడిగినాడు. కాసింతసేపు ఆ మందిరము తిరిగి నిశ్శబ్దమునకు ఆలంబనమైనది. దాల్భిని వద్ద నుండి ఎటువంటి జవాబు రాకపోగా శిలకుడు తిరిగి ప్రశ్నించినాడు: మహానుభావ, నా ప్రశ్నకు సమాధానము ఇవ్వటానికి సంశయించుతూ ఉన్నారు ఎందుకు అని. మనము నాకు గుర్తున్నంతవరకు జరిగిన దినమున ఇంతవరకు మాట్లాడుకున్నాము. తర్వాతి విషయమును ఇప్పుడు మాట్లాడుకుందాము. ఈ విధముగా శిలకుడు, నా ప్రశ్నకు సమాధానము ఇచ్చుటకు సంశయించుతున్నారు ఎందుకు అని అడిగిన ఆ మాటకు దాల్భ్యుడు ఈ విధముగా జవాబు చెప్పినాడు: ఆర్య శిలక, స్వర్గలోకము దాటి వాదములో ముందుకు వెళ్ళుట అంత యోగ్యము కాదు అని అన్నాడు. అప్పుడు శిలకుడు విస్మితుడై, ఆర్య, మీ మాటను నేను సక్రమముగా అర్థము చేసుకునలేకపోతున్నాను. అందుకు దాల్భ్యుడు, ఆర్య శిలక, మనం సామ విషయమై చర్చించుటకు కూర్చున్నాము కదా, దానిని స్థాపించటానికి ఆ స్వర్గలోకమే ఆధారము. మనమంతా ఆ సామోపాసన, ఆ స్వర్గాన్ని ఆధారము చేసుకునియే సాగించుతూ ఉన్నాము. మనము మన చర్చలలో స్వర్గమును మించి స్వర్గమును దాటి వెళ్ళుటలో అర్థము నాకేమీ కనిపించటలేదు. మన స్థితిగతులన్నింటికీ చరమసీమ ఈ స్వర్గసీమ అని అన్నాడు. శిలకుడు, మహానుభావ, దాల్భ్య, మీరు స్వర్గాన్ని గురించి చేసిన ప్రశంసతో సామానికి ఒకవేళ అప్రతిష్ట కలుగుతుందేమో అన్న అనుమానము నాకు కలుగుతూ ఉంది అని అన్నాడు. శిలకుని మాటలు విని క్షోభను ప్రకటించే స్వరముతో దాల్భ్యుడు, ఆర్య, శిలక తమ వంటి విద్వాంసులే ఆ విధముగా మాట్లాడితే ఇలాగా, ఎందుకని నా మాటల వల్ల సామవేదము అప్రతిష్టకు గురి అవుతుంది అని మీరు అనుకుంటూ ఉన్నారు? నాకు మీ మనోభావము అర్థమవటలేదు. సామానికి అప్రతిష్ట తెచ్చి నేను పొందగలిగినది ఏమీ లేదు. సామమే నా సర్వస్వం. కావున సామానికి అప్రతిష్ట తెచ్చుట నేను కలలోనైనా తలపెట్టని విషయము. ఇది బహుశా తమ ఊహాకల్పన ఏమో. ఇంత వాదము చేస్తున్నామనుకున్నప్పటికీ మనము ఇంత గాంభీర్య శూన్యులము కారాదు అన్నాడు. దాల్భిని బాధాభరితములైనటువంటి వాక్యములు విని శిలకుడు ఈ విధముగా అన్నాడు. దాల్భ్య, తమరు సామానికి అప్రతిష్ట తెస్తున్నారేమోనన్న భావాన్ని నేను ఏదో చెడుగు మనసులో తలపోసి అనలేదు. నేను అన్న మాటలలోని ఆంతర్యమును తమరు అవగాహన చేసుకున్నటకు ప్రయత్నించినట్టు లేదు అంతే. దానికి సమాధానముగా దాల్భ్యుడు అన్నాడు, శిలక, మీ ఆంతర్యం విప్పి చెబితే అర్థము చేసుకున్నటకు నేను సిద్ధముగా ఉన్నాను. అప్పుడు శిలకుడన్నాడు, మహర్షి దాల్భ్య, మరో రీతిగా అర్థము చేసుకోకుండా నా మాటలను సరిగా అర్థము చేసుకుంటారని మనఃపూర్వకముగా నేను నమ్ముచున్నాను. సామాన్ని స్వర్గాధారముతో మీరు సుప్రతిష్ఠితం చేయాలనుకోవటం ఎప్పటికీ పొసగని మాట. ఏ వస్తువును గురించి చెప్పేటప్పుడైనా ఆ వస్తువును గురించి అతిశయముగా చెప్పినా, దానికి మించిన కల్పన చేసినా ఆ వస్తువునకు మనము అప్రతిష్ఠ తెచ్చిపెట్టినట్లే లెక్క. ఆ దృష్టితో నేను మీరు సామానికి అప్రతిష్ఠ తెచ్చినారు అని అన్నాను. అందుకు దాల్భ్యుడు మధ్యలోనే అడ్డగించి, శిలక, తమరే స్వయముగా సామానికి అప్రతిష్ట కలిగించేందుకు ప్రయత్నిస్తున్నట్లున్నారు. సామశక్తి మీద మీరు విశ్వాసము ఉంచుతూ ఉన్నట్లు లేదు అని అన్నాడు. అప్పుడు శాలావచ్చి శిలకుడు, మహాశయ, మీరు చెప్పిన రీతిగా సామశక్తి మహిమాన్వితమైనది అయినట్లయితే సామము తెలిసిన వారు కూడా మహాశక్తిశాలురే కావాలి కదా. దాల్భిడు మధ్యలో ఆపి, మహాత్మ, సామజ్ఞులైన వారి శక్తి మీద కూడా మీకింత అవిశ్వాసమా అని అన్నాడు. అప్పుడు శిలకుడు, అయ్యా, నాకు అవిశ్వాసము కలదు అని మీరు ఏ విధముగా ఊహించగలుగుతున్నారు? అట్లు మీకెందుకు అర్థమవుతూ ఉన్నది? నేను అడిగిన ప్రశ్నయే మీరు అన్న ఈ మాటకు ఆలంబనమైతే నాకు అంత అంధవిశ్వాసము లేదని ఒప్పుకుంటూ ఉన్నాను. సామానికే అంత శక్తి ఉన్నట్లయితే సామజ్ఞత, నీ శిరస్సు తెగి కంఠాన్ని విడిపోవుగాక అని ఒకవేళ అంటే వెంటనే నిజంగా శిరస్సు కంఠము నుండి ఉత్తరింపబడవలసిందే. ఇలాంటి శక్తి సామజ్ఞుడగు ఏ పండితునికి ఉందో తెలుసుకోగోరుతున్నాను. తమకు ఒకవేళ తెలిస్తే నాకు దయవుంచి చెప్పండి. ఆ మహామహిమాన్వితుడగు మహాత్ముని సందర్శించటం వల్ల కృతార్థుని అవుతాను నేను అని అన్నాడు. శిలకుడు ఈ విధముగా అన్న తరువాత దాల్భ్యుడు కొంచెముగా జంకవలసి వచ్చింది. వినయ కంపిత స్వరముతో ఆయన ఈ విధముగా పలికినాడు, అయ్యా, సామ విషయములో నా గౌరవము ఇంతటిది. సామ విషయమైన తర్కములో స్వర్గలోకానికి మించి తర్కించరాదు అని నా అభిమతము.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
అందరికీ నమస్కారం, నేను మీ హేమచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మడిషి అన్నాక కోతంత కళాపోషణ ఉండాలి. ఉతగానే తిని తొంగుంటే ఇక మడిసికి గొడికి తేడా ఏటుంటది అంటారు మన రావు గోపాలరావు గారు. అట్టాగే పొద్దస్తమానం పని పని అంటా ఉంటే మన మైండ్ కూడా రోబో అయిపోద్ది కదండి. అందుకని వీలైతే నాలుగు జోకులు, కూసిన సినిమా విశేషాలు, వెరసి సరదా కబుర్లు ఇవన్నీ మోసుకొచ్చేస్తుంది మీ ఆర్జే అశ్విని పెమ్మరాజు సరదాగా కాసేపు అనే శీర్షికన. ప్రతిరోజు సాయంత్రం ఐఎస్టి 4:30 నుంచి 5 గంటల వరకు వినడానికి మీరు సిద్ధమేన మరి.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా సౌండ్ క్లౌడ్. అరే, అసలే మైండ్ మీడియా టాక్ షోస్ ట్రెండీగా ఇన్ఫోటైన్మెంట్తో అందరినీ అలరిస్తున్నాయి కదా. మరి మైండ్ మీడియాలో మీకు నచ్చిన షోని మిస్ అయ్యారా? నో ప్రాబ్లం, మీరు వినలేకపోయిన పాడ్కాస్ట్లన్నీ ఒకే చోట soundcloud.com/mindmedialో వినొచ్చు. నచ్చిన షోస్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి, మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అప్పుడు శిలకుడు ఆయనకు ఈ విధముగా జవాబు చెప్పినాడు. స్వామి, సామ సంబంధములో స్వర్గాన్ని దాటి ఆలోచింపరాదని మీ విధముగా నేను భావించటలేదు. తమరు కోరితే ఇంకా ముందునకు పోయి ఈ విషయం మీద నేను చర్చించగలను. అప్పుడు దాల్భిడు కొంతసేపు నిశ్శబ్దత పాటించి శిలకునితో ఈ విధముగా అన్నాడు. మీరు స్వర్గలోకమునకు మించిన సమాచారము నేను అభిలషిస్తే చెప్పగలను అన్నారు. చాలా సంతోషం. సరే, చెప్పండి. నేను ఒక్కటే తెలుసుకోగోరుతున్నాను, తమరు స్వర్గలోకమునకు ఆధారము ఏదని అనుకుంటూ ఉన్నారు. శిలకుడు, చైకితాయనా, నా దృష్టిలో స్వర్గమునకు ఆధారము ఈ పృథ్వీతలము. దాల్భిడు కొంతసేపు ఆగి, శిలక, మరి ఈ పృథ్వీతలమునకు ఆధారమేమిటో సెలవిస్తారా అని అడిగినాడు. దాల్భిని మాటలు విన్న తరువాత శిలకుని బుద్ధి స్థాయి తప్పింది. తను అవలంబిస్తున్న తర్క పద్ధతే తనకు దెబ్బకొట్టింది. అయినా సంభాళించుకుని సమాధానము ఈ విధముగా ఇవ్వనారంభించినాడు. స్వామి, ఈ భూతలము స్వర్గానికి ఆశ్రయస్థలము. దీనికి మించి ముందుకు సాగలేము. భూమిని ఆశ్రయం చేసుకునే సామం కూడా సుప్రతిష్ఠితమవుతూ ఉంది అని అన్నాడు. శాలావచ్చే శిలకుని ఈ తర్క ప్రణాళిక చూసి దాల్భిడు మాట్లాడకుండా ఉండటమే మంచిదని భావించినాడు. అతనికి తెలియదు ఈ పృథ్వీతలానికి ఆధారము ఏమిటో. అందుకని అతనికి మౌనము భూషణమైనది. కానీ ప్రవాహణునికి మాత్రము శిలకుని తర్కం ఏమీ నచ్చలేదు. అనుభవ సంపదతో నిండిన అతని హృదయము ఈ వాదనారీతిని ఏమాత్రము మెచ్చుకోలేదు. మధ్యలోనే తన అభ్యంతరాన్ని ప్రకటించాలని కూడా అనుకున్నాడు. కానీ శిలకుడు ఇంకా ఇలా చెప్పుకునే పోతూనే ఉన్నాడు. ఆర్య, స్వర్గలోకమునకు ఆధారము పృథివీ అని కదా నేను చెప్పినది. స్వర్గలోక నిర్వహణ అంతా పృథివీ మీద ఉన్న మనుష్యులు చేసే యజ్ఞ హవనాది సత్కర్మలపైననే ఆధారపడి ఉంది. ఆ విధముగా పృథివీపై స్వర్గము ఆధారితం. సమస్త ప్రాణులకు ఇదే ఆధారస్థలము. అంతేకాక సామము యొక్క ఏకమాత్ర ఆశ్రమస్థలము ఈ భూతలమే. దీనిలో వికల్పము ఏమియును లేదు. శాలావత్య శిలకుని తర్కం అయిపోయింది. ప్రవాహనుడు ధీరగంభీర స్వరముతో ఈ విధముగా అన్నాడు, శిలక, మీ మాటలు తర్కబద్ధముగానే ఉన్నాయి, కానీ అనుభవసిద్ధముగా మాత్రము లేవు. మీరు వర్ణించిన రీతిగా సామాన్య భావన చేస్తే సామానికి మనం హద్దు ఏర్పరిచినట్లే అవుతుంది. సామము స్వర్గము మీద ఆధారపడి ఉన్నదని చెప్పడము, భూతలంపై ఆధారపడి ఉన్నదని చెప్పడము అనుభవ విరుద్ధాలు. అసలు విషయం భూలోకానికి స్వర్గలోకానికి ఆకాశము ఆశ్రయస్థలము. సమస్త భూతజాలములు ఆకాశములోనే పుడతాయి. అన్నింటికీ ఆకాశమే పరాయణము. ఆకాశ సంజ్ఞతో కూడుకున్న ఉద్గీత ఉత్కృష్టమైనది. ఈ పరమోత్తమ ఉద్గీతోపాసన చేసిన సామగ్ని జీవితము ధన్యమవుతూ ఉంది. ఉన్నతోన్నత లోకాలను అతను అధిరోహిస్తాడు. ఈ విధముగా ప్రవాహనుడు తన అనుభవపూర్వకములైన వాక్యములతో ఉద్గీత విషయకమైన తర్కమును ముగించినాడు. ఇక్కడ చూసినారా, ఇద్దరు సామమును గురించి చాలా గొప్పగా తెలుసును అని అనుకుంటున్న మహర్షులు, వారికి న్యాయ నిర్ణేతగా ఆ పీఠమును అధిష్ఠించిన వాడు క్షత్రియుడు. కానీ వారి మధ్యన ఈ స్పర్ధ ముగిసిన తర్వాత మధ్యవర్తిగా ఆయన చెప్పిన మాటలు ఎంత అనుభవపూర్వకమైనవిగా ఉన్నాయో మనకు అర్థమవుతూ ఉంది. అంటే ఇక్కడ మనము తెలుసుకోవలసినది ఏమిటి అంటే, అర్థము చేసుకున్నట వేరు, అనుభవించుట వేరు. అర్థము చేసుకున్న మాత్రమున అంతా అనుభవంలోనికి వచ్చినది అని అనుకున్నట భ్రమ. ఆ విధమైన భ్రమ నుండి మనము ముందు బయటపడితే అప్పుడు మనకు వాస్తవం ఏమిటి అన్నది తెలిసి వస్తుంది. అందువల్ల మనం నేర్చుకున్నది ఎంతైనా దాన్ని అనుభవంలోనికి తెచ్చుకుంటే ఆ తరువాత ఇంకా నేర్చుకోవలసినది ఉన్నదా లేదా అన్నది మనకు అర్థమవుతుంది. అట్లు కాకుండా మనము నేర్చుకున్నదే సర్వస్వము అని అనుకుంటే అది అహంకారానికి దారితీస్తుంది. అంతకంటే వేరే ఏ విధమైన ప్రయోజనము సాధకుడు పొందలేడు. అందువల్లనే పెద్దలు చెప్పినారు, విద్య వినయదాయకము కావలను. వినయము ఎప్పుడు అవలంబించితే కనుక అప్పుడు పాత్రత అనేది ఆ వ్యక్తికి ఏర్పడుతుంది. ఎప్పుడైతే అతనిలో పాత్రత కలిగి ఉంటాడో అప్పుడు ఒక సద్గురువును ఆశ్రయించితే కాదు అని చెప్పకుండా తనకు తెలిసిన సర్వస్వమును ఉపదేశించటయే కాక దానిని అనుష్ఠించవలసినటువంటి తీరు తెన్నులు కానీ దాన్ని సాధనలోకి తెచ్చుకోవలసిన మార్గమును కానీ విశదముగా వివరముగా చెప్పగలుగుతాడు. ఆ విధముగా తెలుసుకున్నవాడే నిజమైన సాధకుడవుతాడు. ఒకనొక రోజుకు తాను గురువు అవుతాడు. ఈ కథ ఇక్కడ ముగించి నేను చివరిగా ఈ ఉపనిషత్తును గూర్చిన ఉపసంహారమునకు వస్తాను. ఛాందోగ్యోపనిషత్తు తత్వమసి అన్న మహావాక్యమును చెబుతూ ఉంది. తత్వమసి అంటే నీవు పరమాత్మవు అన్న ఉపదేశాన్ని మనకు ఇస్తూ ఉంది. ఇక్కడ గమనించవలసిన విషయము ఏమిటంటే, జీవునికి జగత్తు అనేది ఈ విధముగా కనిపిస్తూ ఉన్నంత వరకు నీవు పరమాత్మవు అని ఎవరైనా చెప్పినా ఏమీ ప్రయోజనము ఉండదు. కనుక ఐతదాత్మ్యమిదగం సర్వం అంటే ఇదంతా కూడా ఆత్మస్వరూపమేనని, దీన్ని ఆత్మ చైతన్యములో లయము చేసి చూపుతుంది ఛాందోగ్యము. జగత్తు లయమైతే చాలు, జీవుడు అప్రయత్నంగానే ఈశ్వర స్వరూపుడే అయిపోతాడు. కానీ జగత్తు ఏ విధంగా లయమవుతుంది? జగత్తు అనేది ఒక కార్యము, అంటే ఒకదాని నుండి ఒకటి తయారవుతూ ఉన్నది. దేని నుండి తయారయ్యిందో అది దీనికి కారణము. కారణము కంటే దాని కార్యం వేరు కాదని సిద్ధాంతము. మట్టి కన్నా కుండ వేరు కాదు, బంగారము కన్నా ఆభరణము వేరు కాదు. అదే విధముగా అస్థి భాతి ఉన్నదనే స్ఫురణ కంటే లోకంలో ఏ పదార్థము కానీ అన్యంగా లేదు. ఏదైనా ఉన్నట్టు స్ఫురించేదే ఉందనే స్ఫురణ తీసేస్తే ఆ పదార్థమే లేదు. మన మనోభావాల దగ్గర నుండి బాహ్యమైన ఆకాశము వరకు ప్రతిదీ ఉంది, స్ఫురిస్తున్నదనేదిగా చూస్తూ ఉన్నాము. ఆ ఉండటము స్ఫురించటమే పరమాత్మ, అదే ఆశ్రయ అంటే బేసిస్ మీ నామరూపాలకు. ఇవేవో స్వతహాగా ఉన్నాయి అని కాదు, ఆ విధముగా స్వతంత్రముగా ఉన్నది ఆ సచ్చిద్రూపమైన ఆత్మే. అదే ఈ నామరూపాలుగా కూడా భాసిస్తూ ఉన్నది. ఇవి దాని విభూతి అంటే మేనిఫెస్టేషన్, అది వీటి స్వరూపము అంటే సబ్స్టెన్స్. ఈ విధముగా అర్థము చేసుకోగలిగితే జనన మరణములు కూడా మన స్వరూపమే అయి అమృతత్వమే సిద్ధిస్తుంది మానవుడికి. ఈ రహస్యము శ్వేతకేతు అనే కుర్రవాడికి, ఉద్దాలకుడు నారదుడనే దేవర్షికి, సనత్కుమారుడు చివరకు దేవేంద్రునికి బ్రహ్మదేవుడు బోధ చేసినారని చెబుతుంది ఛాందోగ్యము. దీనినే భూమి విద్య అని కూడా అంటారని పేరు పెట్టింది. ఎక్కడ ఉంది ఆ భూమ, ది సమ్మం బోనం అని అడిగితే, సయేవో పరిష్టాత్స ఏవాదస్తాత్, ఇక్కడ అక్కడ అని తేడా లేదు, ఎక్కడ పడితే అక్కడ ఉన్నది, సర్వత్రా సర్వదా సర్వస్వరూపాలలో పరుచుకుని ఉన్నది అదే. అదే జీవుడి స్వరూపము, ఈ ప్రపంచ స్వరూపమని కూడా బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక రహస్యాన్ని మనకు ఉపదేశిస్తూ ఉన్నది ఛాందోగ్యము. ఇంకొక మాట చూద్దాము. వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం, ఇది ఛాందోగ్యోపనిషత్తులోని 6వ అధ్యాయంలో 4వ శ్లోకముగా ఉంది. అంటే ఇది ఇంతకు మునుపు మనము చెప్పుకున్నదే, కానీ ఇప్పుడు కొంచెం విస్తారంగా చెప్పుకోబోతూ ఉన్నాము. కుండ అని మనము అంటాము, కానీ అది నిజానికి కుండనా? కాదు, మట్టి మాత్రమే. మరి దానిని చూడకుండానే మట్టి అన్నది లేకుండా కుండ మనకు ఏ విధంగా వస్తుంది, మనకు ఎలాగా తెలుస్తుంది? ఎందుకంటే కన్ను 2 కిరణాలను ప్రసరింపజేస్తుంది, ఒకటి బయటి వైపుకు, 2వది మనసులోనికి. బయట కనపడిన ఆకారాన్ని తాకిన చైతన్య కిరణము మట్టి అన్న సమాచారాన్ని వెనక్కు తీసుకువస్తుంది, కానీ అదే క్షణములో మనసు లోపలి పొరలను తాకిన ఒక కిరణము కుండ అనే పదాన్ని బయటకు మోసుకువస్తుంది. ఈ రెండింటి సంయోగములో మట్టి కుండగా మారింది. బయటి మట్టి ఎల్లప్పుడూ మట్టే, కానీ మనసులోనే మాయంతా దాగి ఉంది. ఒక వ్యక్తిని చూడగానే మానవుడు అని అతడిని తాకిన కిరణము సత్యముగా చెబుతూ ఉంటే, మనస్సులోని పొరలను తాకిన కిరణము అతను రెడ్డి కమ్మ బ్రాహ్మణ, అతడు నలుపు తెలుపు, అతడు క్రిస్టియన్ కాదు, సద్బ్రాహ్మణుడు కాదు కాదు, ముస్లిం వంటి ఎన్నో వికారాలను కల్పించి వాక్కుకు వంకరి టింకరతనాన్ని తెస్తూ ఉంది. కాబట్టి నిజమైన సాధన ఏమిటంటే, ఏది కనపడుతున్నదో దాని సత్యాన్ని తత్వత అంటే ఉన్నది ఉన్నట్లుగా గ్రహించగలగడం. నిజానికి అక్కడ కుండ లేదు, అందులో ఏ మట్టి అయితే ఉందో మట్టి చూసే వ్యక్తిలోనూ ఉంది, కాదంటారా?
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
Namaste, this is Likita. You are now listening to Mind Media, the voice of India.
అగ్గగ్గగ్గగ్గగ్గో, మందలించకుంటేనే పోతురు. నేను మీ ఎన్నెలమ్మని, ఇంటికాడంత మంచిదేనా? గుర్తు పట్టలే కదా? అవు మల, 15 ఏండ్లయింది దేశం ఇడిసబెట్టి. ఈ 15 ఏండ్లల్లా మస్తు గమ్మత్తు 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 ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతనం ముచ్చట్లు అంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్నీ కలిపి చెప్పుకుందారి. యాద్మర్వకుంటి నుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు ఇంటారు కదా.
ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారం 2:30 నుంచి 3:30 వరకు. ఇది మైండ్ మీడియా కెనడాకెంచి నొస్తున్న భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ విద్యారాణి. 1 మినిట్ బైట్స్ కార్యక్రమంలో మీకోసం ఒక భర్తృహరి సుభాషితం. ద్యుమణి పద్మాకరము వికచముగజేయు గుముదహ శంభుగావించు నమృతసూతి యర్ధితుడుకాక జలమిచ్చునంబుధరుడు సజ్జనులు దారి పరహితాచరణమతులు. ఈ భర్తృహరి సుభాషితం యొక్క భావం, సూర్యుడు వేకువజామున పద్మములను వికసింపజేస్తాడు, చంద్రుడు రాత్రిపూట కలువలకు ఆహ్లాదమును మరియు సంతోషమును కలిగిస్తాడు, యాచింపకుండానే మేఘుడు భూమిపై వర్షమును కురిపిస్తాడు, అలాగే సజ్జనులు ఇతరులు అడగకయే హితకార్యములను ఆచరించదరని భావము. ధన్యవాదములు.
డౌన్లోడ్ మైండ్ మీడియా యాప్. క్రొత్త పరవళ్లు తొక్కుతున్న ఈ ఇంటర్నెట్ యుగంలో మొబైల్ లేని మనిషి కనపడడంటే చోద్యమే. అందుకే మీకోసం, మీ మొబైల్స్ కోసం మా ఆండ్రాయిడ్ మరియు iOS యాప్లు అందుబాటులో ఉంచాం. రేడియో స్టేషన్స్, పాడ్కాస్ట్లు, యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఒకే దగ్గర. హై క్వాలిటీ స్టేషన్లతో పాటు లో డేటా ఛానల్స్ కూడా. మైండ్ మీడియా అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
కొంత మట్టి కుండగా మారితే మరి కొంత మట్టి మనిషిగా మారింది, అంతే తేడా. ఒక వ్యక్తి వంకాయలు ఉల్లిపాయలు శుభ్రముగా కూర చేసుకొని అన్నములో నంజుకొని తింటూ ఉన్నాడు అనుకుందాము. ఈ ఆధారాలన్నింటినీ అతడు ఎక్కడ నుండి సేకరిస్తూ ఉన్నాడు? వంకాయ మొక్క మట్టిలో నుండి మొలచినదే కదా. అదేవిధముగా ఉల్లిపాయ కూడా మట్టిలోని గడ్డే కదా. అదేవిధముగా వరి గింజల మొక్కలు కూడా మట్టి నుండి వచ్చినవే కదా. మరి అదే మట్టిలో నుండి పుట్టిన 3 మొక్కలు, ఒకటి వంకాయగా, ఒకటి ఉల్లిపాయగా, మరొకటి వరి మొక్కగా రూపాంతరం చెందినట్లే కదా. ఇంకా చూస్తే మరి వాటిని తిన్న మనిషి ఎవరు? వంకాయ కూర తిన్నాననుకొని భ్రమపడుతూ ఉన్నాడు, కానీ తినేది మట్టే కదా. అందుకే గౌడపాదాచార్యుల వారు దృశ్యద్వాద్ అసత్యం, చూస్తున్నావు కాబట్టి అసత్యము అని మాండూక్య కారికలో నిర్ణయంగా చెబుతారు. వంకాయ ఉల్లిపాయ వరి 3 మట్టి నుండే వచ్చినవి అని చెప్పుకున్నాము. అంటే అవి రూపాంతరం చెంది వేరు వేరు పేర్లతో మన ముందుకు వచ్చినాయి, కానీ సత్యముగా ఆ 3 మట్టే కదా. అటువంటి మట్టిని భోజనము అనుకుని భ్రమలో ఆబగా తిని తిరిగి పెరిగిన మానవుడు కూడా నిజానికి మట్టే. అంటే ఏ మట్టితత్వం వంకాయలో ఉందో అదే మనిషి శరీరంలోనికి ప్రవేశించినప్పుడు అతడు కూడా మట్టే కదా. కావున సత్యము ఏమిటంటే, మనము చూస్తున్న కుండ మాత్రమే కాదు, మనము కూడా మట్టి మాత్రమే. ఇంకాస్త ముందుకు పోతే ఒక తల్లి ఒక తండ్రి ఈ వంకాయ కూర వరి అన్నము తింటూ జీవిస్తూ ఉన్నారు. వారి కలయికలో వారికి ఒక బిడ్డ పుట్టడం జరిగింది. ఆ తల్లి ఒక విధంగా ప్రవర్తిస్తుంది, ఆ తండ్రి వేరొక విధముగా ప్రవర్తిస్తాడు, వారికి పుట్టిన ఆ బిడ్డ ఇంకొక విధముగా ప్రవర్తిస్తాడు. అందరూ తినేది మట్టినే. ఒకే మట్టి తిని తిరిగే వ్యక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా ఆలోచిస్తూ ఉన్నారు. అంటే కనబడే సమిష్టిలోనే ఏదున్నదో అది వ్యష్టిలో ప్రత్యేకంగా చేరింది. దీన్నే సృష్టి అంటారు. ఉన్నది ఒకటే రూపము, మట్టి రూపము, కానీ ఒకటే మృత్తిక, ఒకటే మట్టి అనేక కుండలుగా మారి మనసును భ్రమింపజేసినట్లుగానే ఒక్కటే మట్టి అనేక రూపాలుగా మారి మనలను భ్రమింపజేస్తూ ఉన్నది. ఇదే విష్ణుమాయ. సత్యాన్ని మరలా ఒక్కసారి తలుచుకుందాము. మనమందరము సత్యముగా మట్టి రూపాలము. మనలో ఏ మట్టి ఉన్నదో అదే మట్టి ప్రకృతిలోనూ మనకు కనపడుతూ ఉంది. చెట్లుగా పుట్టలుగా పశువులుగా పక్షులుగా భిన్న భిన్న రూపములుగా కనపడుతూ ఉంది. అందుకే చిన్ని కృష్ణుడు మట్టి తిని హా ఏదీ నోరు తెరుగుతూ అని ప్రేమగా గద్దించి అడిగిన యశోదమ్మకు తన చిన్ని నోటిని తెరిచి 14 భువన భాండములను చూపించగలిగినాడు. ఆ విష్ణుమాయను తెలుసుకోవటం మనందరికీ అత్యావశ్యకము. ఇక ఇప్పుడు మనకు కనపడేదంతా మట్టి మాత్రమే, కానీ మనసులో ఉన్న భ్రమల వల్ల ఒక్కో దాన్ని ఒక్కో విధముగా చూస్తూ ఉన్నాము అని తెలుసుకున్న తర్వాత మన ఆలోచనలలో ఇంకొక మెట్టు లోతుకు దిగి అసలు ఈ తెలుసుకునేది ఎవరు అనే ప్రశ్న మనం వేసుకోవలసి వస్తుంది. దీన్నే రమణ మహర్షి వారు నేను ఎవరు అనే ప్రశ్న వేసుకోమన్నారు. అంటే బయట ఉన్న కుండను చూడాలి, అంటే ఆ కుండను చూసి గుర్తించగలిగిన సత్తా ఉన్న నేను అనేది ఒకటి ముందర ఉండాలి. నేను ఉన్నప్పుడే నేను చూసే సృష్టి ఉంటుంది. బయట ఉన్న మట్టి తత్వము ఒక్కటే అయినప్పుడు లోపల ఉన్న నేను తత్వము కూడా ఒకటే అయి ఉండాలి. కానీ అది అలా ఉండదు. విచిత్రముగా నా ప్రక్కనే ఉన్న వ్యక్తిలో ఉన్న నేను నాలో ఉన్న నేనుకు భిన్నంగా ఉంటూ ఉంది. అంటే అతడు ఒక విధముగా, నేను ఇంకొక విధముగా ప్రవర్తిస్తూ ఉన్నాము. ఒకే రాజకుటుంబంలో పుట్టి ఒకటే భోజనశాలలో భోజనము చేస్తూ పెరిగిన కౌరవులు పాండవులు, కౌరవులు ఒక విధముగా పాండవులు వేరొక విధముగా ఆలోచించినారు. అందుకే ఈ నేను అనేది సంస్కారస్తు ప్రవర్తతే అన్నారు. అంటే సంస్కారాన్ని బట్టి నేను అనేది ప్రవర్తిస్తుంది. ఈ నేనుకు ఒక పేరు ఉంటుంది. ఉదాహరణకు ఈ శరీరమునకు రామ అన్న పేరు ఉంది అని అనుకుందాము. ఆ పేరు లేకుండా రామును గురించి ఆలోచించండి. అప్పుడు ఆలోచించలేరు. ఎందుకంటే పేరు తొలగిన నాడు ఈ శరీరం మిగిలిన శరీరాలలో ఉన్న మట్టి తత్వానికి భిన్నము కాదు. ఈ విధముగా దీర్ఘముగా ఆలోచన చేస్తూ ధ్యాన మార్గములో తదేకముగా తెలుసుకునే ప్రయత్నము చేస్తే మనకు చివరకు శుద్ధ చైతన్య స్వరూప స్ఫురణ వస్తుంది. ఉన్నది చైతన్యమే. నేను బ్రతికి ఉన్నాను కాబట్టే చైతన్యముతో ఉన్నాను, కాబట్టే కుండను పట్టుకొని కుండా అని అంటున్నాను అనే విజ్ఞానము మనకు కలుగుతుంది. అడవిలో చెట్లు విరిగి పడతాయి, అవి శబ్దము చేసినా మనకు వినిపించదు. మరి మనం ప్రశ్న వేసుకుంటే శబ్దము చేసినవా లేదా అని, మీరు అప్పుడు ఏమొస్తుంది, జవాబు ఏమొస్తుంది? అప్పుడు అక్కడ మనము ఉండట తటస్థించలేదు కాబట్టి అది శబ్దం చేసిందో లేదో మాకు తెలియదు అని, మనకు తెలియదు అని అనుకుంటాము. ఒకవేళ మనమే అక్కడ ఉండుట తటస్థించితే అది శబ్దం చేసినట్లు మనం గ్రహించగలుగుతాము. అంటే మనము మన చైతన్యము ప్రసరించినప్పుడే విషయానికి వ్యావహారిక సత్తా వస్తూ ఉంది. ఈ చైతన్య ప్రసరణ యొక్క సత్యాన్ని మన పూర్వీకులు ఏనాడో వేదములలో చర్చించినారు. దీన్నే విపులముగా మన ముందర గౌడపాదాచార్యుల వారు ప్రతిపాదించినారు. ఇంకా చెప్పాలంటే ఈ సత్యమునే సైన్స్ వారు క్వాంటమ్స్ ఫిజిక్స్లో షోడింగర్స్ క్యాట్ ఎక్స్పెరిమెంట్ అని ప్రతిపాదించినారు. ఒక పెట్టెలో పిల్లిని పెట్టి మూత వేసినారు అనుకోండి. ఆ పిల్లి ఆ పెట్టెలో ఉన్నట్లా లేనట్లా అని ప్రశ్నిస్తే మీరు చూసినప్పుడు అది ఉంటుంది, మీరు చూడనప్పుడు అది లేదు. అంటే పెట్టెలో పెట్టిన పిల్లి ఉండి లేని స్థితిలో ఉంటుంది అన్నారు. సైన్స్ వారు దేన్నైతే మాయ పిల్లి అన్నారో అదే సత్యాన్ని మన ఋషులు ఏనాడో మాయా ప్రతిపాదనగా చెబుతూ అఘటిత ఘటనా పటీయసి, ఏది లేదో అది ఉన్నట్లుగా భ్రమింపజేసేదే మాయా అన్నారు. మనకు కనిపించేదంతా మాయ. ఈ జగత్తులో ఉన్నది ఒక్కటే శుద్ధ చైతన్యము. సరిగా ఆలోచిస్తే మట్టి కూడా లేదు, మీకు నాకు వ్యత్యాసమే లేదు, అంతా ఒకటే. ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి. మరి మమత ఏమిటి? అది కూడా అంతే. ఇప్పుడు చివరిగా ఒక్క మాట చెప్తాను, ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి అనుకోకుండా చనిపోతాడు. అంటే కుండ బద్దలైపోతుంది, శరీరము అగ్నికి ఆహుతి అయిపోతుంది. కానీ మనసు లోపలి పొరల్లో ఎక్కడో దాక్కున్న ఆ వ్యక్తి యొక్క కిరణాలు అద్దములాగా ప్రతిబింబింపబడతాయి. ఒకప్పుడు లేకుండా మధ్యలో పుట్టి తిరిగి లేకుండా పోయిన ఏదో ఒక కాంతి కిరణము మనసు లోపలి పొరల్లో మాయగా కప్పి ప్రేమగా మారి పిచ్చితనంగా ఏడిపిస్తుంది. అందుకే వాచారంభణం వికారో నామధేయాని మృత్తికైవ సత్యం అని అన్నారు పెద్దలు. ఇక ఇంకొక విషయముని గురించి మనము మాట్లాడుకుందాము. ఓం అను అక్షరమును ఒక్కసారి ఊహించుకుందాము. ఓం అని గానము చెయ్యవలను అని అనుకుందాము. ఏ విధముగా అమరమై అమృతమై అభయమై ఉండు ఓంకారమును ఊహించుచున్నాడు అతడు దేవతల వలె అమృతత్వమును పొందును అని చెప్పబడింది ఈ ఉపనిషత్తులో. నామరూపాత్మకమగు ఈ ప్రపంచమంతయు బ్రహ్మమే అయి ఉన్నది. ఈ జగత్తు దాని నుండియే కలిగినది, దాని ఎందే లయమగుచున్నది, దాని ఎందే ప్రతిష్ఠితమవుతున్నది. కావున శాంతుడై బ్రహ్మమును ఉపాసించవలయును. నామరూపములతో కూడిన ఈ జగత్తు ఉత్పన్నమగుటకు పూర్వము సత్తుగా ఏకమై అద్వితీయమై ఉండినది అని శ్వేతకేతునకు చెప్పడం జరుగుతుంది. అది మనం విన్నాము. ఓ శ్వేతకేతు, ఈ సమస్త ప్రపంచము పరమాత్మచే పరిపూర్ణమై ఉన్నది. ఆ పరమాత్మయే సత్యము, అది ఏ ఆత్మ, అది ఏ నీవై ఉన్నావు. ఆచార్యుడైన మనుజుడు బ్రహ్మమును తెలుసుకొని వెంటనే మోక్షమును బడయుతున్నాడు. అదేవిధముగా సనత్కుమారుడు ఈ విధముగా చెప్తాడు. భూమ గొప్పది, బ్రహ్మము ఆత్మ అనునదియే సుఖము. అంటే భూమకు పర్యాయ పదములుగా మనం చెప్పవచ్చు. భూమ అంటే అతి గొప్పది, అదే బ్రహ్మము, అదే ఆత్మ. దానిని పొందగలిగితే, దానిని గుర్తించగలిగితే అదియే సుఖము. అల్పమైన దాని యందు సుఖము ఉండదు. కావున గొప్పదియే దేని యందు, దానికంటే వేరైనది ఏదియూ కనపడలేదు, అదే భూమ. ఏది వినపడుట లేదో అది తప్ప ఏది వినపడుట లేదు అదే భూమ. ఏది తెలియబడుట లేదో అదియే భూమ. దీనికంటే వేరైనది అంతయు అల్పము.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
అందరికీ నమస్కారం అండి, నేను మీ రామజోగేశ్ శాస్త్రి, గీత రచయితని. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
స్వరమాలిక అమెరికా నుండి వింటున్నారు. ఏ దేశమేగినా ఎందుకాలిదినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. ఏ చోట ఉన్నా భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడుతూ సృజనాత్మక సాహిత్యాన్ని, అనువాదాలు, సంగీతం, సినిమా, భక్తి, సైన్స్, హెల్త్ ఇలా ఎన్నో విషయాల్ని మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు ప్రతి శనివారం, మంగళవారం మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు భారత కాలమాన ప్రకారం, అలాగే అమెరికా ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం. స్వరమాలిక కార్యక్రమాలను మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ద్వారా అందిస్తున్నాము. ప్లీజ్ స్టే ట్యూన్ మీ శ్రీ సత్య గౌతమి అమెరికా నుండి.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు. మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భూమాస్వరూపమగు ఆత్మ అంటే బ్రహ్మము నాశరహితమైనది, అల్పమైన దానికి నాశము కలదు. ఆ భూమ అంటే ఆ ఆత్మ లేక పరమాత్మ ఏ విధంగానైనా మనము ఊహించుకునవచ్చును. ఆ భూమ క్రింద పైన వెనుక ముందు ప్రక్కల అంతటియు నిండి ఉంది. ఈ కనిపించు ప్రపంచమంతయు అదియే, అదియే నేను. నేనే క్రింద పైన ఎల్లెడలా ఉన్నాను, అంతయు నేనుగా ఉన్నాను అని చెబుతుంది ఆత్మ. క్రింద పైన అన్ని చోట్లను ఆత్మయే నిండి ఉన్నది కదా, అంతయు ఆత్మయే. ఈ విధముగా చూచియు తలంచియు తెలుసుకోనువాడు ఆత్మయందే క్రీడించుచుంటాడు. ఆత్మ తనయందే ఉన్నది ఆనందముందుచుంటాడు, తానే రాజై ఉంటాడు, సమస్త లోకములందును తన ఇష్టప్రకారము వర్తించుచుంటాడు. ఎవరు ఆత్మను మరి ఒక విధముగా ఎరుగరో అతనే ఆత్మ సాధకుడు. ఎవరైతే ఆత్మను మరి ఒక విధముగా ఎరుగునో అట్టి అజ్ఞాని ఇతర రాజుకు లోబడి ఉండును, నాశము కల లోకములను పొందును. లోకములన్నింటి యందును తన ఇష్టప్రకారము సంచరించుటకు అతనికి సాధ్యపడదు. ఈ ప్రకారము ఆత్మను తెలుసుకునినవాడు మృత్యువును చూడడు, రోగమును పొందడు, దుఃఖమునొందడు, సమస్తమును ఆత్మగా చూచును, తానే ఈ సమస్తములో సర్వ విధములుగా అగుచున్నాడు. సృష్టికి పూర్వము ఈ ఆత్మయే ఉన్నది, అంటే ఈ బ్రహ్మమే ఉన్నది. తరువాత అదియే మూడై ఐదై ఏడై తొమ్మిదై అనేకమైనది. ఇక్కడ ఇక రెండవ విషయాన్ని గురించి ఆలోచన చేస్తాము. మొట్టమొదట మనం తిను ఆహారము శుద్ధముగా ఉండాలి, అందుచే అంతఃకరణ శుద్ధి కలుగుతుంది, దానిచే స్మరణశక్తి కలుగుతుంది, దానిచే అజ్ఞాన గ్రంథులన్నీ విచ్ఛిన్నములైపోతాయి, అతని దోషములు తొలగిపోతాయి అని సనత్కుమారుడు నారద మునీందునికి తెలుపుతాడన్నది మనము చెప్పుకున్నాము. ఈ దేహమునకు ముసలితనము కలిగినను బ్రహ్మమునకు అంటే ఆత్మకు ముసలితనము కలుగదు. దేహమునకు దెబ్బ తగిలినను బ్రహ్మమునకు తగలదు. ఈ బ్రహ్మపురము సత్యమైనది, దేహము సత్యము కాదు. బ్రహ్మమునందు ఉత్తమ గుణములు ఆశ్రయించి ఉన్నవి. ఈ ఆత్మ అంటే బ్రహ్మము పాపరహితమైనది. దీనికి ముసలితనము, మరణము, శోకము, ఆకలి, దప్పిక ఏవీ లేవు. అది సత్యకామమై సత్య సంకల్పమై ఉంది. ఇట్టి ఆత్మను తెలుసుకోవాలి మనము. దానిని తెలుసుకున్నచో ఈ లోకములోన రాజు యొక్క అజ్ఞానవర్తులై అనుసరించువారు ఏ ఏ ఫలములను ఏ ఏ ప్రదేశములలో కోరుదురో దాన్ని పొందుదురు, కానీ సమస్తమును స్వేచ్ఛగా పొందలేరు. అందువల్ల ఈ ఆత్మ సాక్షాత్కారమే అన్నింటికీ మూలము. మన యొక్క పరమధ్యేయము కూడా ఇదే అయి ఉండవలను. ఈ ఆత్మ హృదయమునందే కలదు. ఈ ప్రకారము తెలుసుకునినవాడు ప్రతిదినము స్వర్గము అంటే బ్రహ్మత్మను, స్వర్గము అంటే ఇక్కడ బ్రహ్మము అన్న అర్థములు మనము చెప్పడం జరిగింది, బ్రహ్మమును పొందుతాడు. ఈ ప్రకారము ఎరిగినవాడు సంప్రసాదుడనబడతాడు, అట్టివాడు బ్రహ్మానుగ్రహము పొందుతాడు. దేహాత్మ భావాది అజ్ఞానము నుండి తొలగి పరంజ్యోతి స్వరూపము అయిన ఆత్మను ఆశ్రయించి దానితో ఐక్యమొందుతాడు. కనుక జీవునకు ఆత్మయనడి పేరు ఏర్పడినది. జీవాత్మ అని ఆ ఆత్మ అమృతమై అభయమై బ్రహ్మమై ఉన్నది. ఆ బ్రహ్మమునకే సత్యము అని పేరు. ఈ ఆత్మ సేతువు, ఇది సర్వమును భరించుతూ ఉంది. ఈ ఆత్మ కాల పరిచ్ఛేదము లేనిది. దానికి ముసలితనము, మృత్యువు, శోకము, సుకృతి, దుష్కృతి ఏమాత్రమును లేవు. కావున ఆత్మయందు సమస్త పాపములు సమసిపోతూ ఉన్నాయి. ఆత్మలోకము పాప సంబంధము లేనిది. కావున సదా ఆత్మను ఈ ప్రకారముగా ఉపాసించువారు స్వర్గమును పొందుతున్నాడు, అంటే ఆత్మపదమును పొందుతున్నాడు. ఈ ఆత్మను తెలుసుకునినచో అంధుడు అంటే అజ్ఞానము కలిగినవాడు, అంధుడంటే గుడ్డివాడన్న అర్థం కాదండి, అంధుడు అంధత్వము లేనివాడైతాడు. శరీరము ఉన్నప్పుడే అజ్ఞాని జ్ఞాని అవుతాడు. శరీర కార్యక్రమములచే దుఃఖమందినవాడు సుఖము పొందుతాడు. సంకటము నొందినవాడు నిస్సంకటుడవుతాడు. ఆత్మను పొందిన వానికి రాత్రి పగలన్నది లేదు. వానికి పగలు రాత్రిగాను రాత్రి పగలుగాను కనిపించవచ్చు. ఇళ్ళ వేళల జ్ఞానప్రకాశం కలిగిన వాడై ఉంటాడు. యజ్ఞము అనున్నది బ్రహ్మచర్యమే. జ్ఞాని అగువాడు బ్రహ్మచర్యము వలన యజ్ఞఫలమును పొందుచున్నాడు. బ్రహ్మచర్యము చేయ మనుజుడు ఆత్మను పొందుచున్నాడు. హృదయమునందు 101 నాడులు కలవు. వానిలో ఒక్క నాడి అంటే సుషుమ్న మూర్ధమునకు పోతూ ఉంది. దాని ద్వారా జ్ఞాని ఊర్ధమునకేగి అమృతత్వమును పొందుచున్నాడు. ఇతర నాడులు అడ్డముగా అంతటా వెదజల్లుచున్నవి. ఆత్మ పాపరహితమైనది, వార్ధక్యము లేనిది, మరణము లేనిది. పదే పదే ఇదే ఎన్ని మార్లైనా మనం జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయము. అందుకే నేను కూడా చెప్పినదే తిరిగి కూడా చెప్తూ వస్తూ ఉన్నాను. ఈ ఆత్మ శోకము లేనిది, ఆకలి దప్పులు లేనిది. అది సత్యకామమును సత్య సంకల్పమును అయి ఉన్నది. అట్టి ఆత్మను బాగుగా వెదకి తెలుసుకొనవలను. అట్లు తెలుసుకునిన వాడు సమస్త లోకములను సమస్త అభిలాషలను పొందుతున్నాడని ప్రజాపతి చెప్పినటువంటి మాట తెలియపరుస్తూ ఉన్నాను. సృష్టిలోని సమస్త జనులకు సత్యమే శరణమని, వారి ప్రతిష్టకు సత్యమే కారణమని, వారి శక్తికి మూలము సత్యమేనని ఈ ఉపనిషత్తు ప్రవచిస్తూ ఉంది. ఆ మాటే శ్వేతకేతువుతో అష్టసిద్ధులలో మొదటి అయిన అణిమయే యావత్ ప్రపంచమునకు ఆత్మ అని, అదే సత్యమని, సకల జీవరాశుల మనుగడకు సత్యమే మూలబీజము అని తెలుపుతాడు అరుణ ఋషి. సాధన అన్న పదమును గురించి ఒక్క మాట చెబుతాను. ఇప్పుడు ఒక శిల్పి ఉన్నాడు. ఆ శిల్పి యొక్క సాధనలో బండరాయి నుండి భగవంతుని రూపము బహిర్గతమవుతుంది. అదేవిధముగా ఆత్మజ్ఞాన ప్రాప్తికి తగు రీతిన మనసును సంస్కరించుకునేందుకు అవలంబించే విధానమే సాధన. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే, శాస్త్రము ద్వారానే జ్ఞానము లభిస్తుంది. అయితే ఈ శాస్త్రజ్ఞానము ఏ విధముగా పొందుట జరుగుతుంది? ఒక సాధారణమైన పుస్తకము చదివినట్లుగా శాస్త్రాన్ని చదివి జ్ఞానమును పొందుట అసాధ్యము. దాన్ని బోధపరిచే తత్వవేత్త ద్వారానే శాస్త్ర జ్ఞానమును పొందగలము. ఆత్మావారే ద్రష్టవ్యః శ్రోతవ్యః మంతవ్యః నిదిధ్యాస్తవ్యః. ఆత్మజ్ఞానాన్ని పొందాలనుకునే సాధకుడు శ్రవణ మనన నిదిధ్యాసలతో మాత్రమే పొందగలుగుతాడు అని ఛాందోగ్యోపనిషత్తు వివరిస్తుంది. గురుముఖతః సాధకుడు శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. గురువు తను పరంపరగా పొందిన శాస్త్రమునకు తన సాధనలో పొందిన అనుభవాలను మేళవించి శృతి యుక్తి అనుభవములతో బోధిస్తాడు. అట్టి వాక్యములను శ్రద్ధతో గ్రహించడాన్ని శ్రవణము అంటారు. ఇక మననము అంటే గురు ద్వారా గ్రహించిన విషయాన్ని ఏకాంత ప్రదేశములో ఆసీనుడై మనసులో ధారణ చేస్తూ ఆ విషయముల పట్ల విచారణ చేయడమే మననము. మననము చేయుట వల్ల జ్ఞానము దృఢమవుతుంది. ఇక నిదిధ్యాస అంటే మనన సమయంలో కలిగే సంశయములను గురువు ద్వారా నివృత్తి పొందిన వ్యక్తిలో తత్వం పట్ల సరైన అవగాహన నిష్ఠ ఏర్పడుతుంది. అట్టి సాధననే నిదిధ్యాస అంటారు. కామక్రోధాలు, ఈర్ష్యాసూయలు, రాగద్వేషాలు, మతమాత్సర్యములు, దంభము, దర్పము, అహంకారము, మమకారము, ఇవన్నీ సాధకుని బలహీనపరిచే కోణములు. కనుక సాధకుడు పూజ, జపము, ధ్యానమనే అనుష్ఠానములతో అంతఃకరణను శుద్ధి పొంది క్రమేపీ దాన్ని ఇంకా ఎక్కువగా పెంపొందించుకుని ఆ పైన వీటి నుండి కూడా బయటపడగలుగుతాడు. ఇప్పుడు కొందరు మాకు అన్నీ తెలుసు కదా, ఈ పూజలు జపములు స్తోత్ర పారాయణములు అవసరమా అని అంటారు. ఇవన్నీ భక్తి యొక్క అంగములు. పాలన పోసే ముందు పాత్రను ఏ విధముగా శుద్ధి చేస్తామో అదే విధముగా పరమ పవిత్రమైన జ్ఞానాన్ని పొందాలనుకునే సాధకుడికి హృదయ క్షేత్రము కూడా శుద్ధిగా ఉంచుకునట చాలా అవసరము. అందుకే మోక్ష సాధన సామాగ్ర్యాం భక్తిరేవ గరీయసి మోక్ష సాధనకు అంతఃకరణ శుద్ధికి అత్యవసరమైనది భక్తి. ఎన్నో సామాగ్రులున్నాయి మోక్షమును సాధించటకు, కానీ వాటన్నింటికంటే కూడా గొప్పది భక్తి మాత్రమే. అందువల్ల భక్తి కలిగిన నాడు తప్పనిసరిగా వ్యక్తి అంతఃకరణ శుద్ధి పొందగలుగుతాడు. నేను నా ఉపన్యాసమును ఇక్కడ విరమించి మిమ్ము తర్వాతి రోజు కలుస్తాను. శుభం భూయాత్.
ఇప్పటి వరకు మీరు విన్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం.
హాయ్, నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.